अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं यत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः आतु वरदा देवी अक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसा माता ब्रह्मयोनिर्नमोऽस्तु ते ॐ भो भुवस्वः तत्सवितो वरेण्यम् भवतो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ॐ भो भुवस्वः तत्सवितो वरेण्यम् भवतो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वः तत्सवितो वरेण्यम् भवतो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्
आध्यात्मिक జగత్తులో ఒక అద్భుతమైనటువంటి క్రాంతి జూలై 4న జరుగుతుంది అని చెప్పాను నేను. అది జూలై 1వ తారీఖున ఇక్కడ మొదలెట్టేశాము. ఏంటి ఆ క్రాంతి అంటే, సాధన ఆధ్యాత్మిక సాధన మాత్రమే చేసుకునే వాళ్ళకి, భగవంతుడు తప్ప నాకేం గౌరవం అక్కర్లేదు అనేటటువంటి వ్యక్తులకి ఒక కేంద్ర బిందువు కావాలి. హిమాలయాలకి వెళ్ళలేరు, వెంకయ్య స్వామి షిర్డీ సాయి మీరాబాయి సక్కుబాయి వాళ్ళలాగా అన్ని వదిలేసుకుని భగవంతుడి కోసం మాత్రమే జీవించటానికి తగిన కర్మబంధాలు లేవు. మరేం చేయాలి? పార్ట్ టైం కోర్స్, పార్ట్ టైంగా మీకు వీలున్నప్పుడు సర్వమే మర్చిపోయి కేవలము భగవంతుణ్ణి మాత్రమే మేము దర్శించాలి అనుకునేటటువంటి వ్యక్తులకి ఒక వాతావరణం కల్పించటానికి ఇది ఏర్పడింది. అది అర్థం చేసుకోండి. ఇక్కడ ఇది యోగుల యొక్క కర్మభూమి, సాధనాభూమి. మీరందరూ కూడా యోగులే. యోగులు కాకపోతే వారు నాకు తెలిసినటువంటి ఒక స్టూడెంట్ కి బీటెక్ ఎగ్జామినేషన్స్ ఎంట్రన్స్ లో లెక్కలలో 100కి 13 మార్కులు వచ్చాయి. సీట్ వస్తుందా రాదా? వందకి లెక్కల్లో 13 మార్కులు వచ్చాయి బీటెక్ ఎగ్జామినేషన్ ఎంట్రన్స్. సీట్ వస్తుందా రాదా? వాడికి వచ్చింది. ఎందుకు చెప్తున్నాను అంటే, యోగము మీద అభిరుచి ఉన్న వాళ్ళ సంఖ్య తగ్గుతున్న కొద్దీ నిజంగా యోగ సాధనకి కావలసినటువంటి మార్కులు మీకు రాకపోయినా నిజంగా వచ్చింది ఆ సీట్. 70-79 ఆ ప్రాంతం అనుకుంటా అంతను ఇచ్చట. అది అతను యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. వందరాజు ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ లో ఉన్నాడు. ఇదంతా మీకు ఉత్సాహం కలిగించడానికే చెప్తున్నాను తప్ప మీకు తక్కువ మార్కులు యోగ సాధనలో వస్తున్నాయని కాదు. బీటెక్ ఎగ్జామినేషన్లోనే 100కి 13 మార్కులు లెక్కల్లో వచ్చినటువంటి వాడికి సీటు లభిస్తే మీకెందుకు యోగ విద్యలో సీటు రాదు? వచ్చింది, లేకపోతే ఇక్కడ కూర్చోరు కదా. కానీ ఆ యోగ విద్యను నేర్చుకోవడానికి కావలసినటువంటి మానసిక స్థితి ఇక్కడ ఉన్నప్పుడు మాత్రమే ఉంటే చాలు. క్లాసులో పాఠం వింటున్నప్పుడు జాగ్రత్తగా వింటే చాలు, మిగతా టైమ్ప్పుడు పాఠం వినక్కర్లే. చాలా సార్లు నేను చెప్తాను కదా, ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ఎండాకాలం వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తారు, అప్పుడు కూడా పుస్తకాలు వెంటబెట్టి వెళ్ళారు. ఏం చేస్తున్నానంటే నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను, డాక్టర్ చదువుతున్నాను. అప్పుడు ఏం చేస్తూ ఉంటే వాడు నవల్ చదువుతూ ఉంటాడు, ఒక సినిమాలో చూస్తూ ఉంటాడు, లేకపోతే ఇంట్లో అన్నదమ్ములో చెల్లెల్లో అక్కడే ఉంటే ఆమెను ఏడిపిస్తూ ఉంటాడు. ఇంజనీరింగ్ డాక్టర్ ఏం చదువుతూ ఉంటాడు అప్పుడు ఆ క్షణంలో. కానీ వాడు ఇంజనీర్, వాళ్ళు డాక్టరే. అలాగే మీరు ఇక్కడి నుంచి మీ ఇళ్ళకి వెళ్ళిపోయినా, వెళ్ళిపోయినప్పుడు మీ కుటుంబ బాధ్యతలు వాటిని మీరు నిర్వర్తిస్తున్నా, మీరు యోగ విద్యా సాధకులే. యూనివర్సిటీ ర్యాంక్ రావాలి, పుస్తకాలలో చదువుతున్నటువంటి అత్యద్భుతమైనటువంటి పరిస్థితిని మేము కళ్ళారా చూడాలి అంటే మాత్రం మీ రోజుకు 4 గంటలు ఇంటి దగ్గర కూడా కష్టపడాలి. చాలు మాకు మామూలు హెల్త్ ఉంటే చాలు అంటే పెద్ద కష్టపడక్కర్ల. ఒలింపిక్స్ లో మీకు గోల్డ్ మెడల్ మెడల్స్ రావాలి అంటే చాలా కష్టపడాలి కదా. ఆ తేడాలు అర్థం చేసుకోండి, కంగారు పడకండి. మీరు ఏం చేయదలుచుకున్నారు అనే దాన్ని పక్క వాళ్ళతో తెలుసుకోకండి. మీ యొక్క శారీరక సామర్థ్యము కేవలమే ఇంపార్టెంట్. ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారో ఒప్పుకోరా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని అనేక పనులు చూస్తూ ఉంటాం. మన సినిమా గెలదంటారు సినిమా చూస్తాం, టీవీ చూడండి అంటారు టీవీ చూస్తాం, పక్క వాళ్ళతో మాట్లాడొద్దు అంటారు వాళ్ళతోనే మాట్లాడతాం. చాలా పనులు చేస్తాం ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉంది. ఈ పని చేస్తే మీరు మౌనంగా ఉంటే మీరంటే చాలా ఇష్టం వచ్చేస్తుంది వాళ్ళకి. ఇది మీరు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. నేను చెప్తున్నాను ఇక్కడ మాత్రమే చెప్పింది చెప్పినట్టు, ఏ విధమైనటువంటి లొసుగు లేకుండా చేసుకోండి. చెప్పిన టైంలో నిరంతరము చెప్పిన టైంలో ఏది ఎప్పుడు ఏం చెప్పబడుతుందో మీకు దాన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఈ ప్రాక్టీస్ చేసుకోవటంలో ఇవాళ యజ్ఞ విధానంలో మీకు మొట్టమొదటిసారి 2 కొత్త మంత్రాలు అందించబడ్డాయి. ఇదివరకు వాళ్ళు ఆ మంత్రాలు చేయలేదు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఉపదేశం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి మంత్రాలు ఇవి. మన్మనాభవ మద్భక్తు మధ్యాజీనాం నమస్కరు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజాని ప్రియోసిని. నువ్వంటే నాకు చాలా ఇష్టం. అర్జునుడితోనే అంటలే, నీతో కూడా అంటున్నాడు. కాకపోతే మీరు ఇక్కడ కూర్చున్న మంత్రాన్ని చదవరు, అది అర్థం చేసుకోండి. మీరు తగిన అర్హత లేకుండా, తగిన డిగ్రీస్ లేకుండా మీరు ఏ స్కూల్లోనూ ఏ కాలేజీలోనూ కూర్చోలేరు. క్లాసు రూమ్లో ఒప్పుకోదు, ప్రిన్సిపాల్ ఒప్పుకోడు, లెక్చరర్ ఒప్పుకోడు, గవర్నమెంట్ ఒప్పుకోదు కదా. మీరు ఇక్కడ కూర్చున్న ఆహుతులు వేయగలిగారు 100 సార్లు అంటేనే ప్రియసుని, భగవంతుడికి మీరంటే ఇష్టమే. కానీ మిమ్మల్ని ఇంకో పని చేయమంటున్నాడు. మన్మనాభవ, మీ మనసు నా మీదే ఉంచు. మీ మనసు దేని మీద ఉంటుంది? దత్తాశ్రమం యొక్క శిలాభి మీద ఉంటుంది. దత్తుల మీద ఉంటాం మీరు వచ్చిన కూడా. అది ఏమైతే మీకు మన్మనాభవ, నన్ను తప్ప నువ్వు ఇంకేమీ ఆలోచించదు. మరి ఏం చేయాలి? మరి మానేమంటారా శ్లాభి వేయటం? మీరు తీసుకున్నటువంటి బాధ్యతలను మీరు నిర్వర్తించగలిగినట్టు పూర్తిగా నిర్వర్తించండి. ఎంతవరకు నిర్వర్తించాలి? నేను మీతో చాలాసార్లు చెప్తాను, నేను మీరు రాత్రి నిద్రపోకండి. నిద్ర మిమ్మల్ని తడిస్తే పడిపోండి. మా స్టూడెంట్స్ కి అదే చెప్తాను, నేను అదే చేస్తాను, మీకు కూడా అదే చెప్తాను. మీకు ఆ సాహసం ఉండగలిగి చేయగలిగితే మీవంతట మీరు మంచి మేరకు ఎక్కకండి. టైం అయిపోయిందండి. మీ ఆరోగ్యం ఎలా ఉన్నా ఏం పర్వాలేదు. నాకంటే పాడైపోయినటువంటి ఆరోగ్యం ప్రపంచంలో ఎవరికి ఉండదు అని నాకు చాలా ధైర్యం. నేను చేయగలిగినప్పుడు మీరెందుకు చేయలేదు? చదవటం, రాయటం పనికి వచ్చేది. నేను చాలా ఆలోచించేస్తున్నాను మాస్టర్, నేను ఎంత బాధ పడిపోతున్నానో నీకు ఏం తెలుసు. బాధ అనవసరం. ఎందుకు బాధ అనవసరం అని చెప్తున్నాను నేను. మీ ద్వారా జరిగేటటువంటి పనులు ఉంటాయి తప్ప మీరు చేయగలిగేటువంటి పనులు ప్రపంచంలో లేవు. మళ్ళీ మళ్ళీ చాలా జాగ్రత్తగా యోగ విద్య యొక్క ఈ ఆధారభూతమైనటువంటి సత్యాన్ని మీరు అర్థం చేసుకోండి. సత్యంతే ప్రతిజాని. దిస్ ఈజ్ ది ట్రూత్, ఇదే నిజము అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. 18వ అధ్యాయంలో ఇంకా యుద్ధానికి అన్నిహులుడు అయితే ఇంకా చివరి శ్లోకం 72 శ్లోకాలు ఎన్ని ఉన్నాయి 18వ అధ్యాయంలో, ఇది 65వ శ్లోకం 66వ శ్లోకం, ఇంకా ముగింపు అనమాట, బుక్ పాయింట్. నీ ద్వారా జరుగుతాయి పనులు తప్ప నీ వల్ల జరగవు. యోగి అది నేర్చుకోండి, అది నేను మౌనం అని చెప్తున్నాను. మీరేం చేసినా, మీరేం చేయలేరు, మీకేం జరుగుతుందో మీకు తెలియదు. మీ శరీరాలను మీరు ఏంటి కదులు చెప్తారు అంటున్నాను. ఆహారం తీసుకున్నారు మీరు, గొంతుకు దిగింది, నాలుగు మీద ఒకటి చేదుగా ఉంది, ఒకటి తీయగా ఉంది, ఎందుకుంది? జ్వరం వచ్చినప్పుడు ఆ పంచదార చేదుగా ఎందుకుంటుంది? నాలిక ఆ రుచిని ఎలా గుర్తించగలుగుతుంది? లావాజనంలో అరుగుదల చేసేటువంటి పదార్థాలు ఎక్కడి నుంచి ఊరుతున్నాయి? మీ కంఠంలో ఉన్నటువంటి పేటికలు ఇంత అద్భుతమైనటువంటి శబ్ద విన్యాసాన్ని ఎలా ఉత్పత్తి చేస్తున్నాయి? చెవులు ఎలా వింటున్నాయి? విన్నది ఎలా రికార్డ్ చేస్తున్నాయి? ఏమీ తెలియదు మీకు. డాక్టర్లకు కూడా తెలియదు, దయచేసి అర్థం చేసుకోండి. కొంతమంది డాక్టర్లతో నాకు పరిచయం ఉంది, అది ఎలా జరుగుతుందో తెలుసు అంతే, కానీ అది అలాగే ఎందుకు జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ఇలా జరుగుతుంది, తిన్న ఆహారం ఎత్తుగా మారుతుంది, బలంగా మారుతుంది, ప్రకృతిలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి. మీ శరీరాలలో క్షణానికి గోళ్ళు పెరుగుతున్నాయి, జుట్టు పెరుగుతుంది. పెరుగుతాం లేదు మాస్టారు, అదే నీ చేతిలో లేదుగా. జుట్టు పెరగటం తగ్గిపోయిన మాస్టారు ముందు ఏంటి అని అడుగుతారు. అంటే అర్థం ఏంటి? పెంచుకోవాలన్నా మీరు పెంచుకోలేదు. ఇదే మీ చేతిలో లేనప్పుడు గుళ్ళు కట్టడాలు, గోపురాలు కట్టడాలు మీ చేతిలో ఉందనేటువంటి పిచ్చి భ్రమ, భయంకరమైనటువంటి పిచ్చి భ్రమ నేనేం చేసేది? మరొకటి ఇదంతా ఏం చేయాలి? ఆశ్రమాలు ఏమంటా? మహాభారత యుద్ధం నేను చేయమన్నాడు అర్జునుడు, పోయన్నాడు. అర్జునుడు కాకుండా ఇంకో నలుగురు రెడీగా ఉంచుకున్నాడు పెద్ద బాస్. ఎవరు పెద్ద బాస్? అర్జునుడికి తెలియదు. నేనే చాలా దగ్గర శ్రీకృష్ణుడికి ఇంకా నేను లేకపోతే మహాభారత యుద్ధం ఏముందని పేరు పెట్టబోయాడు. చేయమన్నాడు దాని కోసం నువ్వు అనేక జన్మలు బట్టి బహుని నీ వ్యతీతాని జన్మ అని తలచార్జున నువ్వు నేను కూడా మర నారాయణుడు అనేక జన్మలు బట్టి జన్మలు ఎత్తుతూ వచ్చావు. ఈ మహాభారత యుద్ధానికే మనం కూడా ఈ మహాభారత యుద్ధానికే జన్మ ఎత్తు వచ్చామని గురుదేవులు చెప్తున్నారు. మనకు తెలీదు, అర్జునుడికి తెలీదు ఈ జన్మలు ఎత్తాడు. గురువు మీద నమ్మకం ఉంటే ఉంటా, నమ్మకం లేకపోతే మనం ఇంచేత. అలాంటి అర్జునుడు మామూలు వ్యక్తి కాదుగా అర్జునుడు, శివుణ్ణే డైరెక్ట్ రైడింగ్ చేశాడు యుద్ధంలో పాశుపదాస్త్రం కోసం. అంత తపస్సు ఇందులో అర్ధ సింహాసనం అతను ఎప్పుడొక్కితే అప్పుడే ఏరోజు వచ్చింది అమ్మా అన్నగలిగాడు. అంత అద్భుతమైనటువంటి వ్యక్తి కూడా మహాభారత యుద్ధంలో నేను యుద్ధం చేయను అన్నాడు, నేర్చుకున్నాడు. పండితుడు వలె మాట్లాడుతున్నావు, మనం కూడా పండితుల వలె గురువుకి చెప్తూ ఉంటాం. ఎంత అవమానం జరిగిపోతుంది మాస్టారు, మీ పేరుపోతుంది, మీ పేరుపోతే గురువుకి పేరుందా? పేరు కోసం దేవుడు తిరిగాడు, గురువు గురువే కాదు అసలు. పెట్టబోతుంది ఉంటే ఉంటుంది ఏంటిట. నాకు తెలిసినంత వరకు పేరు పోవడం చాలా హాయి, అది కూడా మన చుట్టూ జారడు. అంత హాయిగా నిశ్చింతగా పడుకోవచ్చు రాత్రిలో. చేత అర్జునుడి బదులు ఎవరు ఐదుగురు మీకు తెలుసా? మహాభారతంలో దైవభక్తిగా రెడీగా అర్జునుడు కళ్ళ ముందే ఉన్నారు వాళ్ళు. అర్జునుడికి తెలియదు, మహాభారతం చదువుతున్నటువంటి అనేక మహానుభావులకు కూడా తెలియదు అర్జునుడి బదులు శ్రీకృష్ణుడు ఎవరిని ఎన్నించుకుని రెడీగా ఉంచుకున్నాడు. చాలా మంది నన్ను అడుగుతారు మాస్టర్ మీరు చెప్పేయండి, నాకు తెలియదు, నాకు తెలియదు, పుస్తకంలో అంతవరకు రాశాడో చెప్తున్నాను మీకు. అంచేత మనం ఎన్నుకోబడ్డవాళ్ళం, నిమిత్త మాత్రమే చేయగలిగింది చేస్తాం. కానీ మనుషులకు పట్టినటువంటి వధారోగం ఏంటి అంటే చేయగలిగింది చేయమంటే ఎంత తక్కువ చేయాలో అంత చేస్తాడు. తినగలిగినంత తిను అని హోటల్కి వెళ్ళినప్పుడు ఫుల్ మీల్స్ టికెట్ చేసుకున్నప్పుడు ఇంకా ఎంత తినగలని ఆలోచిస్తాం మనం. జస్టిఫై చేయాలి మాస్టర్, మనం డబ్బు ఇచ్చిన వాడికి 15 రూపాయలు ఇచ్చాం తినకపోతే ఇంకా తినాలి ఇంకా తినాలి, కావాలంటే రాత్రి భోజనం మానేస్తాం, అది కదా జస్టిఫికేషన్ అంటే. కానీ గురువుల పని వచ్చేసరికి మీకు బలోబలే కారణాలు కనిపిస్తూ ఉంటాయి, అద్భుతమైనటువంటి కారణాలు మీకు కనిపిస్తూ ఉంటాయి చేయకుండా ఉండటానికి. అది కూడా మనం చేస్తామని తెలుసు. అర్జునుడు గారు 20-30 శ్లోకాల్లో పెద్ద లిస్ట్ జరిగాడు అర్జునుడు శ్రీకృష్ణుడికే చెప్పాడు, ఈ కారణాల వల్ల నేను యుద్ధం చేయటం లేదు, లేకపోతేనా నాకు మిత్రుడు కూడా చాలు, ఎంత అద్భుతమైన మాట వాడు చూడండి. గురువు పని ఎగ్గగట్టడానికి మిత్రుడు కూడా తింటే చాలదా? ఎందుకు యుద్ధంలో మిత్రుడు కూడా యుద్ధం అంటే తాతని వాళ్ళని చంపినటువంటి తిండేగా తింటాం చే అలాగతకు నీ వదిలేదు నాకు. మనం ఇలాగే ఆలోచిస్తాం, ఆ ఆలోచన నుంచి బయటపడండి. ఇక్కడ డోస్ ఇచ్చేది నేనది, మీకు మంత్రాలు ఏం చెప్పటం లేదు, నేను యోగ సాధన ఏం చెప్పటం లేదు. ముందు మీ మనస్సులు మారాలి, అదే మనస్సు పెట్టుకుని. చాలాసార్లు నేను మీకు చెప్పాను కదా, కన్నుడంటే శ్రీకృష్ణుడు కూడా చాలా ఇష్టం విషయంలో. కన్నుడి యొక్క దానశీలత, కన్నుడు మించినటువంటి దాని లేడు అని. ఏంటిదా దానం చేసేది? దుర్యోధనుడు దానం చేశాడు రాజ్యం, ఆ రాజ్యాన్ని నేను మహానుభావుడు నాదనుకం దానం చేస్తున్నాడు. ఏంటిదా కన్నుడు చేసేటటువంటి దానం గొప్ప, నేను చేయగలనా మాత్రం దానం అన్నాడు. ఒకరోజు పొద్దున్నే 4:30కి యమునా నది వెళ్తున్నారు హస్తినాపురంలో. అప్పుడు హస్తినాపురానికి చాలా దగ్గరగా యమునా నది ప్రవహించేది, రాజులు వాళ్ళు కూడా యమునా నదిలోనే స్నానం చేసేవారు, అది ప్రత్యేకమైనటువంటి ఘాట్లో ఈతలు కట్టుకునేవారు. దాదాపు వెళ్తే మాట్లాడుకుంటున్నారన్నమాట, సరే అలాగే అయితే పనిచేయి, మనం స్నానం చేసి సంధ్యావందనం చూసుకోవాలి కదా, ఇప్పుడు ఇంకా 4:30 కదా అయింది, సూర్యోదయానికి ఇంకా టైం ఉంది కదా, నేను చిన్న బంగారపు రాశి ఇక్కడ పెడతాను, నేను దానం చేసి వచ్చేయన్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఔషధం సేపు అన్నాడు, సరే నువ్వు వెళ్ళి రా అన్నాడు. బంగారు కొట్టు ఎదురకుండా రాశులు పోసి ఉన్నాయి, వెళ్తున్న వాళ్ళందరికీ జాగ్రత్తగా చూసి ఎవరు దరిద్రంగా ఉన్నారు ఎవరికి డబ్బిస్తే బాగుంటుందో వాళ్ళకి మాత్రమే ఇవ్వటం మొదలెట్టాడు. కానీ ఆ కొత్త అక్కడ పెట్టినవారు శ్రీకృష్ణుడు, నువ్వు ఒకటి తీస్తూ ఉంటే అక్కడ 2 వస్తున్నాయి. స్నానం అయిపోయింది, శ్రీకృష్ణుడికి రాలే, తిరిగి వస్తున్నాయో అర్జున ఏమైంది దానం చేస్తున్నా అన్నాడు. సరే దానం చేయన్నాడు. మన మధ్యాహ్నం కూడా స్నానం చేయడానికి వెళ్తే వస్తే ఇంకా దానం చేస్తూనే ఉన్నాడు. ఈసారి ఇంకా అర్హతలు అవి చూడటం లేదు, ఎవరికి దానం చేయాలి ఏం దానం చేయాలి, వచ్చిన వాళ్ళకి 2 చేతులతో ఇస్తున్నాడు. సాయంత్రం అయిపోయింది, శ్రీకృష్ణుడు మన మధ్యాహ్న భోజనం కూడా చేసేసి పడుకుని మన సాయంత్రం సంధ్యాకి బయలుదేరుతున్నాడు. లక్కీగా కన్నుడితో పాటు వస్తున్నాడు. అప్పుడు అర్జునుడికి మాత్రం అది లక్కీ కాదు, ఇంచేత నువ్వుడు కొట్టినందుకు కాదు, తోటి కూడా నవ్వినందుకు బాధపడతారు. అలాగా కన్నుడితో వస్తున్నాడు, నేను దానం చేస్తున్నాడు, కానీ బంగారం దానం చేస్తున్నాడు కదా, కాస్త నిల్చుని అప్పటికే అలసిపోయింటాడు కదా, బంగారం చాలా బరువు, దానం చేస్తుంటే రా అర్జున అన్నాడు కన్నుడు. దానం చేస్తున్నాను అన్నాడు. ఇంతసేపు ఆ దానం చేయటా అన్నాడు, ఊరుక్కున్నాడు అర్జునుడు. నీ చేతి తెలుస్తుందో, నేను పొద్దున్న నుంచి ఇచ్చింది ఇవ్వకుండా 2 చేతులతోనే దానం చేస్తున్నాను. ఓహో అలాగా అన్నాడు. దిగాడు, అక్కడ వెళ్తున్న చిన్న కుర్రాడు కనిపించాడు, ఇలా రా అన్నాడు. బంగారు కుప్ప చూస్తున్నావా అన్నాడు. ఎవరన్నాడు ఇది? కన్నుడు. ఈ బంగారు కుప్ప చూస్తున్నావు కదా అన్నాడు, ఇదంతా నీదే, ఎలా తీసుకుపోతావు తీసుకుపోయి ఇంటికి అన్నాడు. పోయాడు. ఎంత టైం పట్టింది దానం చేయడానికి? మనస్సు మారితే అంత సులభం. నాతో అర్జునుడు లాంటి వాడు కూడా ఏం చేయలేకలేడు, అలసిపోయా, నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత చేస్తున్నాను, వీళ్ళకి దానం చేస్తున్నాను వాళ్ళకి దానం చేస్తున్నాను, ఈ పని చేస్తున్నాను ఆ పని చేస్తున్నాను, మీరు ఎంతెంత చేసేస్తున్నారో జీవితాలు. ధన్యులు మీరు, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు ధన్యులు, మీ గురువులు ధన్యులు. కానీ ఆ కన్నుడు మనస్తత్వం రావటంలో ఇవ్వటంలో మీదేది కాదా అసలు, యాక్చువల్గా మీరు చూస్తే మీదేది ఇందులో ఎక్కడ ప్రకృతి ఆనకట్టు వేసినా అనర్థం ఎదుగుతుంది. ఒక గవర్నమెంట్ జీవో వస్తే బ్యాంకులు మొత్తం ఎగిరిపోతాయి, రావచ్చు, ఎకానమిక్ క్రైసిస్ అలా ఉంది మీకు తెలియటం లేదు, కానీ మరి దాంట్లో ఉన్న డబ్బు ఎక్కడ పెట్టుకోదంటారు, నష్టాలు ఎక్కడ పెట్టుకున్నా డేంజర్ డేంజర్, కంగారు పడకండి, జరిగేది ఏదో జరుగుతుంది, కానీ ఆ డేంజర్ ఉంది. అప్పుడు మీరు బ్యాంకుల్లో 20 లక్షలు ఉందంటే మీరు కాగిత బుక్కలు చూసుకోవటం, మా బ్యాంకులో 20 లక్షలు ఓవర్ డ్రాఫ్ట్ ఉందని మీరు చూసుకోవటం, ఓవర్ డ్రాఫ్ట్ ఉందని ఆనందిస్తాడు. కట్టక్కర్లేదు అక్కడ. ఎందుకు చెప్తున్నానంటే మీ జీవితాలు మీవి కావు. పుట్టారు చచ్చారు, పుట్టారు చచ్చారు, పుట్టారు చచ్చారు, అనేక జన్మలు బట్టి జరుగుతోంది అనేది మనం ఎప్పుడు వింటున్నాం కదా. మరి ఈ జన్మలో పుట్టారు మీరు, చచ్చిపోయే లోపల మీ జీవితం యొక్క పరమార్థాన్ని మీరు తెలుసుకోలేకపోతే మీరు ఎంత గొప్ప వాళ్ళు అయితే ఉన్నారు. మీరు ప్రెసిడెంట్స్ అయితేనే, కోటీశ్వర్లు అయితేనే, రాజాదిరాజులు అయితేనే, అది యోగము అంటే జపతపాలు యోగం కాదు. ముందు ఆ ఆవేదన మీలో రావాలి. వాట్ ఈజ్ దిస్ పర్పస్? మొన్న ఒక ఆయన అమలాపురం నుంచి వచ్చిన ఆయన, వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారు నిన్నెల్లో ఎంతో ఉంది చనిపోయి, మాస్టర్ కాస్త ఏదైనా చెప్తారా అని. మా సొమ్ము ఏంటని చెప్పడానికి తలుగుతాడు, పేరు చెప్పలేదు ఏం చెప్పలేదు, ఎక్కడికి అడ్రస్ చేశాను, ఎక్కడ కనుక్కున్నాను నేను చెప్పక్కర్లే. ఆధ్యాత్మిక జగత్తులో ఈ పేర్లు చల్లవు, ఇవి మీరు పెట్టుకున్న పేర్లు. ఈ పేర్లతో మీరు అక్కడ ఉత్తరాలు వస్తే కన్ఫ్యూజ్ అయిపోతాడు అక్కడ పోస్ట్ మ్యాన్. మీ అసలు పేరు ఏంటి అది అడిగి తెలియదా తెలుసా మీకు మీ అసలు పేర్లు? నామకరణ మహోత్సవం 6 రోజులు అవుతుంది, పుంజంగుడు అని పేరు పెడతారు కాదు, శంఖారామం అదే అని పాపం శరభాసుడా ఆనందిస్తాడు, నిన్న కృష్ణ సీరియల్స్ అనే చెప్తున్నారు. కానీ అసలు వాడు ఎవడో మన్మధుడు, లక్షల సంవత్సరాల తర్వాత మళ్లీ తన శరీరాన్ని పొందటానికి పుట్టినటువంటి వ్యక్తి. అది ఆ జగన్మాతకి తెలుసు కదా, ఆయన ఏడ్చింది ఎత్తుకోవడం, ఆ గుర్తు ఉండటమే యోగము. బాధ పట్టం తప్పు కాదు, బాధ పడతాం, కారం ఏది తిన్నా కళ్ళమని నీళ్ళు వస్తాయి, మీరు తిన్నా కళ్ళమని నీళ్ళు వస్తాయి. మీరే ఆశ్చర్యపోకండి, ఎక్కి కళ్ళమని నీళ్ళు రావండి, మీకంటే ఎక్కువ వస్తాయి, ఎందుకంటే మోర్ సెన్సిటివ్. అతని మొత్తం ఇంద్రియాలు ఆ రసనేంద్రియం మీదే కాన్సన్ట్రేట్ అయి ఉంటాయి ఆ క్షణంలో. ఇక్కడ మనకి పచ్చిమిరపోతుంటున్నా అని మర్చిపోవచ్చు, మనం చాలాసార్లు మర్చిపోతాం మీకు తెలియదు. మీరు కావాలంటే ఇవాళ టెస్ట్ చేసుకోకండి, ఇవాళ టెస్ట్ చేస్తే ప్రమాదం జరుగుతుంది, ఎందుకంటే గుర్తు వచ్చేస్తుంది మీకు. ఎప్పుడో ఒక 2 నెలలు పోయాక లేకపోతే ఇంకొన్నింటికి వెళ్ళాక భోజనం చేశాక వాళ్ళు ఏం తిన్నారు అని అడగండి. ఎంతో మంది, చాలా మంది చెప్పలేరు ఏం తిన్నారో వాళ్ళు. ఒకవేళ చెప్పినా రుచి చెప్పలేరు. అసలు తింటేనే వాళ్ళు ఎక్కడ ఉంటే కదా, ఎక్కడ ఉంటారు వాళ్ళ సన్నిధి ఎరుగులు అస్వాదకత అది. సరే, ఇంతకీ అమలాపురం ఆయన మా అమ్మకి ఏంటుంది అలా ఉంది ఏంటుంది అంటే ఏమన్నా పేరు తెలియదు, ఊరు తెలియదు, కన్ఫర్మేషన్ తెలియాలి కదా. ఏమయ్యా 15వ రోజు మీ ఆవిడ కాళ్ళ మీద ఏదైనా పడి కాలిందా మొత్తం అని అడిగా, మీకు ఎలా తెలుసు అంటే. ఎలాగో తెలియక్కర్లే, దానికి యోగ సాధనలు వెళ్ళక్కర్లే, అందుకు చెప్తున్నాను ఇదేదో పెద్ద అద్భుతమైన విద్య కాదు. కేవలమే ఆర్తి ఉంటే తల్లి పెడుతోందా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరికైనా అని వాడు చెప్పకుండా మీరు తెలుసుకోలేరు. కొంచెం వాళ్ళ మొహాలు చూస్తే తెలిసిపోతుంది మీకు తల్లి పెడుతుందో లేదో వాళ్ళకి. ఎలా తెలిసిందే, కొంచెం సెన్సిటివ్గా ఉంటే చాలు, ఆ కొంచెం సెన్సిటివ్నెస్ తెచ్చిపోతుంది యోగము. ఏ పరంగా, అసలు ఈ జీవితం యొక్క లక్ష్యం ఏమిటి? కూతురు పెళ్లి చేయటం లక్ష్యమా? కింద జన్మలో ఆమె మీకు పరమశత్రువును అది తెలిస్తే అసలు మీ ఇంట్లోకి రానివ్వరు. నిజంగా చాలా మంది పిల్లల్ని మీరు యాక్చువల్గా మీరు వాడే మాట మీద కలిసి రాక్షసుడు చంపుతుంటున్నాడు. ఈ మాట అనని తల్లిదండ్రులు ఎవరైనా ఒకళ్ళు ఉంటే నాకు నిజంగా అబద్ధం చెప్పకుండా వాళ్ళ పిల్లల గురించి ఒక్కసారి అయినా వాళ్ళ లైఫ్లో వధవులు పీకు తింటున్నారు, చంపుకు తింటున్నారు అన్న మాట వాడకుండా పిలిచిన తల్లిదండ్రులు ఒక్కళ్ళు ఉన్నారా? ఇంచేత మాట అంటున్నాను, రాక్షసులు కనుకే మీ యొక్క అంత అద్భుతమైనటువంటి ప్రేమని కూడా వాళ్ళు నొక్కేసి ఆ అసలు స్వరూపాన్ని బయటకు తేగలుగుతున్నారు అంటే అసలు పిల్లలతో మీకు ఉండవలసినటువంటి లింక్ అదే. అది తెలుస్తే మీరు బాధలు పడదు. ఆవేదన రాదు, మాయ అదే. మాయ ఏం కాదు, మీకు తెలుసు కానీ మీరు విను. యక్ష ప్రశ్నలో ధర్మరాజుని యక్ష అడుగుతాడు ప్రశ్న, అన్నిటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటి అని. ప్రతి రోజు చావును చూస్తాడు మనిషి, కానీ వాడు కూడా చచ్చిపోతాడు అనేది వాడికి ఎందుకు గుర్తుండదు. అశుభం మాట్లాడకండి. ఏంటి అశుభం? గ్యారంటీగా జరిగేది అదే. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మిగతా అన్ని జరగచ్చు జరగకపోవచ్చు ఏదైనా అవ్వచ్చు, కానీ జరిగేది అదే. కానీ ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇంత మీకు అవగాహన వచ్చాక, ఇంత వయస్సు వచ్చాక, ఇన్ని విధాలుగా సత్యం ఇది అని మీకు చెప్పబడుతున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నప్పుడైనా అసలు సత్యాన్ని తెలుసుకుని వెళ్దాము. మూడు రోజులు చాలు అసలు సత్యాన్ని తెలుసుకోవటం, నాలుగో రోజు అక్కర్లే. 3 days is enough. ఒక ముహూర్త కాలం చాలంటుంది భాగవతం, గ్యారంటీ ఇస్తుంది 3 రోజులలో మీరు జీవన ముక్తులు అయిపోవచ్చు భాగవతం వింటే. కానీ ఎలా ఉంటాం మనం? మా గురుదేవులు లెక్క చెప్పలేరు. ఆయన ఈ భాగవత కథ చెప్పేటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. ఆయన తల్లి తండ్రి అద్భుతమైనటువంటి భాగవత కథలు చెప్పేవాడు రాజుల ఆస్థానంలో. ఆయన ఎంత అద్భుతంగా చెప్పేవాట అంటే, ఆయన చెప్తుంటే అసలు ఎవరు కథలు వెళ్ళేవారు కాట, రోజులు గడిచిపోయట. రాజసంస్థానం ఆహారం అక్కడికే వచ్చేది, జరుగుతూ ఉండేది. ఒక రాజు లేకపోతే ఒక సేట్ ఒక డబ్బు ఉన్నటువంటి వ్యక్తి నియమం పెట్టుకున్నాడు, భాగవతం వింటాం చాలా మంచిది, మీరు ఆ తకారాలు మానకండి, మర్చిపోండి, మీకు నమ్మకం లేదు నిజంగా. ఇంతటి ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు ఒక బ్రాహ్మణుని పెట్టుకుని వాడు వచ్చి ఆ భాగవతం చెప్పటం వింటాం చేస్తూ ఉండేవాడు. క్రమం తప్పలేదు అతను. గురుదేవుడు ఎలాగైతే ఏ రోజు భోజనం మానలేదు ఇంచేత, ఆయన ఎప్పుడు సాధన మానలేదు. ఆయన వీలు ఏం పెట్టుకున్నారంటే, గురుదేవులు ఆయన జీవితంలో 80 ఏళ్ల జీవితంలో ఏ రోజు నేను సాధన చేయను ఆ రోజు ఆహారం తీసుకోను అని. ఆయన చాలా గొప్పగా రాసుకున్నది ఏంటి అంటే, నేను ఏ రోజు ఆహారం మానలేదని. ఆయన కంటే మనం చాలా గొప్పవాళ్ళం, చాలా మనం ఉపవాసాలు చేశాం, ఆ విధంగా గొప్పవాళ్ళం దానికి ఉంది. అంచేత ఆ భాగవత కథ ఏ రోజు వింటున్నాడు ఆయన, ఏ పదో ఏటో ఆ నియమం పెట్టుకున్నాడు. సరే, ముందుగా తాత ముత్తాతలు ఆ తండ్రి అందరూ చనిపోయారు కాలక్రమంలో. ఆయన 70 ఏళ్ళు వచ్చేంత వరకు కూడా వ్యాపారం చేస్తూనే ఉన్నాడు, కోట్లు సంపాదిస్తూనే ఉన్నాడు, భాగవతం వింటూనే ఉన్నాడు. ఒకరోజు ఊరు వెళ్లాల్సి వచ్చింది, 2వ రోజు భాగవతం టైంకి రాలేను అన్నాడు. మీ అబ్బాయి చాలా మంచివాడండి, చాలా యాక్టివ్, మాట తప్పడు, ఆత్మవత్ భాగవతే పుత్ర అని శాస్త్రాలు చెప్తున్నాయి, కొడుకు అంటేనే తండ్రి అని. ఇంచేత అతన్ని చెప్తానని అన్నాడు. కొంతలు అండి కదా అన్నాడు. వాడు నాలాగి విని ఊరుకోడు, చేసేస్తాడు వాడు. మీ సుఖమహర్షి అలా వెళ్ళాడంటా వాడు ఇంకా నే మాట కూడా ఉండి వాడు అలా ఉడుకుతాడు. నేనక్కడ వాడిని పట్టుకు వచ్చాడు, వద్దు వినొద్దు వాడు. మన భాగవత కథలు అలా వింటాయి, ఎక్కడ మారిపోతామేమో అని భయం. మారండి మీరు, అది నేను కోరుకునేది. మిమ్మల్ని ఆ మార్పు రావటం లేదు, ఇందుకు రావటం లేదు, ఆ ఆవేదన మీకు రావటం లే. ఎన్నిసార్లు మనం ఇలా జన్మిస్తాం, ఎన్నిసార్లు ఈ రోగకూపంలో పడతాం, ఈ బాధ ఇలాగే ఉంటాయి మీకు. ఈ బాధలు ప్రతి జన్మలోనే మీకు ఉన్నాయి. అదే పిల్లలు పేర్లు మారుతారు, అదే భర్తలు, అదే భార్యలు, అదే ఆడదడుచులు, అదే మరదలు, అదే విష ప్రయోగాలు ఒక కాలంలో. ఇప్పుడు విష ప్రయోగాలు ఇంకోలా జరుగుతున్నాయి, దానికి అసలు పొల్యూషనే ఉంది డైరెక్ట్. వాతావరణంలోని విష ప్రయోగం అందరికీ కామంగా ఎన్నండి బాధలు.